ఆత్మబంధువుల జ్ఞానం అనేది ఉందా లేదా, అసలు ఆత్మ వైభవం అనేది ఉందా లేదా, ఒక సత్పదార్థం ఉందా లేదా అనేది, దానికి పుస్తకాలు చదవక్కర్లేదు, రుజువు అక్కర్లేదు, గౌతమ బుద్ధుడి నేత్రాల్లో చూస్తే తెలిసి. గౌతమ బుద్ధుడు నేత్రాల్లోకి మనం చూస్తే ఒక సత్యం ఒకటి ఉందని, ఒక పరమార్థం ఒకటి ఉందని, ఆత్మతత్వం ఒకటి ఉందని ఆ నేత్రాలు చూస్తే మనకు అర్థమయ్యేది. ప్రత్యేకంగా రుజువులు సాక్ష్యాలు ఏమక్కర్లేదు దానికి. అంత ప్రశాంతమైనటువంటి హృదయం గలవాడు, లోతైన హృదయం కలవాడు, సువిశాలమైన మనస్సు కలవాడు. అందుకే దశావతారాల్లో ఆయన పేరు కూడా మన వాళ్ళు చేర్చుకున్నారు. మనకు దశావతారాలు ఉన్నాయి కదండి, దశావతారాల్లో బుద్ధుడిని కూడా ఒక అవతారం కింద వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నారు మన వాళ్ళకు కూడా. సర్వసాధారణంగా ఒక మతాన్ని స్థాపించడానికి సామాన్యులకి సాధ్యం కాదు. ఒక మత స్థాపకుడు ఎంతో పవిత్రుడై ఉండాలి, ఎంతో మేధావి ఉండాలి, సంఘం పట్ల అపూర్వమైన ఉదాత్తమైన లోతైన ప్రేమ ప్రవాహం ఉండాలి సమాజం పట్ల, అంటే మనుషుల పట్ల, సంఘం పట్ల. అది సామాన్య మానవులకు సాధ్యం కాదు ఒక మతాన్ని స్థాపించడం. అది తగిన అర్హత లేకుండా స్థాపించడానికి పూనుకున్నది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంచేత యేసుక్రీస్తు, గౌతమ బుద్ధుడు, మహమ్మద్దు వాళ్ళు కొన్ని మతాలు స్థాపించగలిగారంటే కేవలం వాళ్ళ హృదయం యొక్క లోతు, వాళ్ళ యొక్క విశాలత్వమే కారణం. సామాన్య మానవులకు సాధ్యం కాదు ఒక మతాన్ని స్థాపించడం. లేదు, నేను ఏది మాట్లాడినా, నా నోటితోటి ఏ మాట ఉచ్చారణ చేసినా, సముద్ర నీరు మీరు ఎక్కడ ముట్టుకున్నా ఒప్పగా ఎలా ఉంటుందో, నేను ఏది మాట్లాడినా ఈ మాట మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తుంది అని అడగొద్దు. అంటే మీ గురుని మోక్షానికి చూపిస్తుంది. ఎక్కడ మధ్యలో ఏం హై అండ్ ఏం అట్ ది హైయెస్ట్. ఈ చిల్లర గొడవల మీదకి మీ మనస్సు చిందించకండి, చిల్లర వ్యాపారాల మీదకి మీ మనస్సు చిందించకండి. అంటే మీరు ఏ మాట ఆయన నోటంట వచ్చినప్పటికీ అది గమ్యం మోక్షమే. మీ మనస్సును మోక్షం వైపు తీసుకెళ్ళటం కోసమే ఏ మాట మాట్లాడిన బుద్ధుడు మాట్లాడేవాడు. అంటే సముద్రంలో నీరు ఉప్పు ఎలాగ అంతర్భాగమే ఉంటుందో సముద్రం నీటిలో, నేను మాట్లాడే ప్రతి మాటల్లో కూడా మోక్షతత్వమే ఉంటుంది, ఆత్మతత్వం ఉంటుంది, మిమ్మల్ని మోక్షానికి తీసుకుపోతుంది అని అడగొచ్చు. బుద్ధుడు చెబుతున్నాడు. బుద్ధుడు అమృతతుల్యుడు, అతని వాక్కులు కూడా అమృత వాక్కులే. అవి చిలక పలుకులు కాదు. మానవ జాతిని అంత అపురూపంగా, ఒక మానవ జాతినే కాదు పశు పక్షుల్ని, మొత్తం సృష్టిని అంతా కూడా అంత అద్భుతంగా ప్రేమించిన వ్యక్తి మనకి చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించడు. అంత జాలి కరుణ ఉన్న హృదయం మనకి ఎక్కడ కనిపించదు. యేసుక్రీస్తు ప్రేమ మనుషులకే పరిమితమైంది. గౌతమ బుద్ధుని ప్రేమ సృష్టిలో ప్రతి అణివణికి, అంగుళం అంగుళానికి, ప్రతి కిన్నకి క్రీడలకి ఆయన ప్రేమ ఆయన ప్రేమ అపారం బుద్ధుడి ప్రేమ. కరుణామయుడు, అటువంటి కరుణ అసలు జీవితంలో కరుణ అనే గుణం ఎవరిలో అయితే ఉందో, గౌతమ బుద్ధుడైనా కాదు మీలోనే ఉందనుకోండి, అన్ని సుగుణాలు వచ్చేస్తాయి. కరుణ అనే గుణం ఎవరిలో అయితే ఉందో, కంపాషన్, జాలి అనే గుణం ఏ మనిషిలో అయితే ఉందో, ఆ మనిషి పిలవకుండా అన్ని సుగుణాలు కూడా వచ్చేస్తాయి. ఒక్క సుగుణం ఏది? కంపాషన్, కరుణ, దయ. ఈ కరుణ అనే గుణం ఎవరిలో అయితే ఉందో మిగతా సుగుణాలన్నీ కూడా మీరు పిలవకుండా అన్ని వాటిలంతటా వచ్చి మీ హృదయంలో ప్రవేశిస్తాయి. ఈ కరుణ అనే గుణానికి అంత గొప్ప శక్తి ఉంది. మిగతా సద్గుణాలని సుగుణాలని ఆహ్వానించి తనలో ఇమిడ్చుకునే శక్తి. నిజమైన ధర్మం కరుణే. కరుణకు మించిన ధర్మాల్లో తన ప్రసంగ ధోరణి మార్చాడు బుద్ధుడు. తన నిర్వాణ స్థితిని గురించి చెప్పుకోబోతున్నాడు, తన అమృత సందేశాన్ని ఆపుచేశాడు, తను నిద్రపోతున్నాడు ఎదురుగుండా ఉన్న ఒక శ్రోత, తన దృష్టిని అతని మీద పారించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు బుద్ధుడు, అతిగా తినేవాడికి, అతిగా నిద్రపోయేవాడు పునర్జన్మ నుంచి బయటపడలేదు. అతిగా నిద్రపోయేవాడు, అతిగా భోజనం చేసేవాడు ఎంత సాధన చేసినా సరే తిరిగి జన్మ రాకుండా చూసుకోలేడు, తప్పనిసరిగా పునర్జన్మలో పడిపోతాడు. పునర్జన్మ నుంచి విడుదల పొందలేడు, రీబర్త్ నుంచి విడుదల పొందలేడు. ఎవరు? అతిగా తినేవాడు, అతిగా నిద్రపోయేవాడు. అంచేత నువ్వు మధ్య మార్గం అవలంబించాలి. గౌతమ బుద్ధుడిది మధ్య మార్గం. బొత్తిగా ఉపవాసాలు వద్దు, అతిగా తినవద్దు. ఉపవాసాలు పనికిరావు, అతిగా తినవద్దు. యుక్తంగా తినండి, యుక్తంగా మాట్లాడండి, యుక్తంగా సరిపడి నిద్రపోండి. తీగిని బాగా లాగినా తెగిపోతుంది, వదులుగా ఉంటే పాట పలకదు. అది సమానంగా మీ మనస్సు అనే తీగిని సమానంగా ఉంచుకోండి. అతి ఏ విషయంలోనే పనికి రాదు అని చెప్పి నువ్వు అతిగా భోజనం చేయొద్దు. నా బోధ విన్నా, నువ్వెన్ని ఉపనిషత్తులు చదువుకున్నా, ఏ సనాతన ధర్మాన్ని, ఏ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నప్పటికీ అతిగా మాట్లాడేవాడికి, అతిగా నిద్రపోయేవాడికి, అతిగా భోజనం చేసేవాడికి పునర్జన్మ నుంచి బయటపడలేడు అన్నాడు బుద్ధుడు. తదాగత మహానుభవ, నాకు నిద్ర అనేది చాలా ఇష్టం, భోజనం అనేది నాకు చాలా ఇష్టం. నాకు భోజనం అనేది నాకు చాలా ఇష్టం, నిద్ర కూడా చాలా ఇష్టం. నాకు భోజనం చేయటం, నిద్రపోవటం ఇదే నాకు జీవితంలో చాలా ప్రియాతి ప్రియం. జాగ్రత్తగా తినమని మీకు ముందు చెప్పే మాటలు కూడా విన్నాను, కానీ అదొక వాసన. నాకు అతిగా తినటం అనేది వాసన, అతిగా తినటం అనేది విడిచిపెట్టలేను ఆచార్య అన్నాడు. అది కూడా ఒక వాసన. అప్పుడు ఈ సంఘటన చెప్పడం కోసం మీకు చెప్పటం లేదు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక మాట అన్నాడు, నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు జపించుకుంటూ ఉండు. వాళ్ళు ఎంత కరుణామయులు చూడండి, ఎవడో వాడికి అతిగా భోజనం చేస్తే మనకేమిటి అని అతను కూడా ఉద్ధరించాలి. అతనితో పాటు మనతో పాటు తీసుకుపోవాలి. నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకో. ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయగా చేయగా నీకు అతి నిద్ర, అతి భోజనం తగ్గుతుంది, సమాన స్థాయిలోకి వస్తావు, సమస్థితిలోకి వస్తావు అన్నాడు. వాడు ఎంత స్వామరతనానికి అలవాటు పడిపోయాడంటే జీవితంలో, ఆచార్య నాకు అతి తిండి ఎలాగ అలవాటు ఉందో, అతి నిద్ర అలవాటు ఉందో, జ్ఞాపక శక్తి కూడా నాకు లేదు అన్నాడు. ఎంత కరుణామయుడు బుద్ధుడు చూడండి, అప్పుడు కూడా అతన్ని విడిచిపెట్టలేదు. మనం చూసి అసహించుకోవచ్చు, అతను చూసి ఆవగించుకోవచ్చు, అతను ముద్దబ్బాయిని వదిలేయచ్చు, కానీ బుద్ధుడు యొక్క కరుణ అక్కడ కూడా ఆగలేదు. నేను అతి నిద్ర అన్నాడు, అతి భోజనం అన్నాడు, మీరు చెప్పే మంత్రాన కూడా అనుకోలేనన్నాడు, నాకు మరుపు ఎక్కువ అన్నాడు. అప్పుడు కూడా అతను బుద్ధుడు వెంటాడుతున్నాడు, అప్పుడు కూడా బుద్ధుడు అతన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు అన్నాడు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగాడు బుద్ధుడు. వచ్చారండి, మా ఇంట్లో వాళ్ళు వచ్చారని చెప్పాడు. వాళ్ళకి ఈ మంత్రం చెబుతాను, వాళ్ళు మీ చెవిలో ఊదుతూ ఉంటారు అస్తమాన్. బుద్ధుడు ఎంత కరుణామయుడు చూడండి, అది బుద్ధిని యొక్క దయ, బుద్ధిని యొక్క కరుణ. అయితే ఈ కరుణ ఒక జ్ఞానిలోంచి మటుకే, విశాలమైన హృదయం, లోతైన హృదయంలోని మనిషి, అతి గంభీరమైన మనిషిలాంచే ఈ కరుణ వచ్చి మానవ జాతిని తడుపుతుంది. కానీ సామాన్య మానవుడు ఇటువంటి కరుణను చూపించాలి. భోజనం ఒక వాసన, నిద్ర ఒక వాసన, లేకపోతే ద్వేషం ఒక వాసన, లేకపోతే సెక్స్ ఒక వాసన, ఎన్నైనా వాసనలు ఉండొచ్చు. కానీ రమణస్వామి అంటున్నాడు, మొదటి వాసన, ప్రథమ వాసన, ప్రధాన వాసన అహంకారం. ఎన్నైనా సృష్టిలో అనేక వాసనలు ఉండొచ్చు, ఒక వాసన కాదు, రెండు కాదు, అనంతం అనంతం అనంతమైన వాసనలు సృష్టిలో ఉన్నాయి. మీ వాసనలు వేరు, నా వాసనలు వేరు, మీ కోరికలు వేరు, నా కోరికలు వేరు. కానీ మొదటి వాసన, అది కూడా వాసన. ఏది అహంకారం, ఈ నేను నేను అనేది నిజం కాదు, అది కూడా ఒక తలంపే, అది కూడా ఒక వాసనే, అది కూడా ఒక వాసనే అన్నాడు రమణ. మీకు వచ్చే కోరికలే వాసనలే కాదే, మీరందరూ నేను నేను అంటున్నారు, ఆ నేను అనేది కూడా ఒక వాసన, అది నిజం కాదు, అది కూడా ఒక వాసనే. ఈ వాసన అంటి పెట్టుకుని మిగతా వాసనలన్నీ ఉంటున్నాయి. ఈ వాసన జారిపోతే మిగతా వాసనలు ఉండటానికి ఇక్కడ చోటు లేదు అని భగవాన్ ఒక ముత్యం లాంటి ఒక మాట చెప్పాడు. బంగారం కంటే, రత్నాల కంటే భూమి మీద ఉన్న ఏ వస్తువుతోటి పోల్చలేము ఈ మాట. భగవాన్ చెప్పిన ఈ మాట ఏమిటంటే, నేను అంటే నువ్వు ఆత్మ అనుకోవటం లేదు, నేను అంటే నువ్వు అహంకారం అనుకుంటున్నావు, అందుకే అది నీకు తగ్గటం లేదు. నేను నేనని మనం అంటున్నాం, ఈ నేను అన్నప్పుడు మనకు ఆత్మస్ఫురణ రావటం లేదు, దేహస్ఫురణే వస్తుంది. ఆత్మస్ఫురణ వస్తే ఈ అహంకారం రాలిపోతుంది. కానీ నేను అన్నప్పుడు మనకు ఆత్మస్ఫురణ రావటం లేదు, దేహస్ఫురణ వస్తుంది, మనస్సు యొక్క స్ఫురణ వస్తుంది. అంటే ఇది బలపడిపోతుంది. భగవాన్ అన్నారు నేనేమో నేనంటాను, నన్ను మీరు నువ్వు అంటారు. నేనేమో నేను నేనంటాను, మీరేమంటారు నన్ను? నువ్వు అంటారు. మీరేమనుకుంటారు మిమ్మల్ని? నేను నేననుకుంటారు. నన్నేమంటారు మీరు? నువ్వంటారు. ఇంతకీ నేను నేనా నువ్వా అన్నారు భగవాన్. ఎదుట మనిషిని నువ్వు అంటాను, నేను నేను నిన్ను నువ్వు అంటాను. నువ్వు నేను నేననుకుంటావు, నన్ను మట్టికి నువ్వు అంటావు. ఇందులో ఎవరు మనం? నేనా లేక నువ్వా? రెండా? నేను రెండుగా ఉన్నాను, నేనుగా ఉన్నానా లేక నువ్వుగా ఉన్నానా? ఇంతకీ ఎవరిని నేను? నేనునా నువ్వునా? ఇది అర్థం చేసుకోండి, ఈ రెండు పోతాయన్నారు భగవాన్. దక్షిణామూర్తి ఏం చేసేవాడు? అస్సలు మాట్లాడేవాడు కదా, మౌనంతోనే ఆత్మ యొక్క బోధన చేసేవాడు. ఈ రమణ మహర్షి గారు ఏం చేశారంటే, ఇటు దక్షిణామూర్తి పద్ధతి అవలంబించలేదు, ఇటు శంకరాచార్య వారి పద్ధతి అవలంబించలేదు. పూర్తిగా మౌనంగా ఉన్నాడంటే పూర్తిగా మౌనంగా లేడు రమణస్వామి. శంకరాచార్యులు వాళ్ళు దేశం అంతా తిరిగి ఉపన్యాసాలు చెప్పి చర్చలు చేసి మత ప్రచారం చేసి అన్నీ చేశాడంటే అయ్యి చేయలేదు. అంటే శంకరాచార్యులు వారి యొక్క మాటలు, ఆ బోధ, దక్షిణామూర్తి మౌనం, ఈ రెండు కలిపి ఈ సైంటిఫిక్ ఏజ్లో మనకి జ్ఞానాన్ని అందజేశాడు. రమణ మహర్షిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎన్నడూ ఎప్పుడు శాస్త్రీయ దృష్టిని అని విడిచిపెట్టలేదు. శాస్త్రీయ దృక్పథాన్ని కానీ హేతువాదాన్ని కానీ సైంటిఫిక్ వేని ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది దక్షిణామూర్తి మౌనాన్ని తీసుకున్నాడు, ఇటు శంకరాచార్య వారు చెప్పే బోధనే తీసుకున్నాడు. ఆ రెండాటిల్ని కూడా మధ్య మార్గం అవలంబించి దక్షిణ పూర్తిగా మౌనంగానూ లేడు, వాచాలత్వం లేదు, అతిగా మాట్లాడటం లేదు. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి వదిలేసేవాడు. ఓ పక్కనేమో పూర్తిగా మౌనం లేడు దక్షిణామూర్తిలాగా, రెండో పక్క అతిగా మాట్లాడటం అనేది సమస్య లేదు. అంటే అవసరమైనప్పుడు మాట్లాడేవాడు, అవసరం లేనప్పుడు మౌనంగానే బోధించేవాడు. అది దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని, ఇటు ఆచార్యుల వారి యొక్క, శంకరాచార్యుల వారి యొక్క తత్వాన్ని తనలో ఇముడ్చుకుని రమణస్వామి ఈ మోడర్న్ ఏజ్లో, ఈ కలికాలంలో తన ఆత్మ సందేశాన్ని మన అందరికీ అందజేశాడు. మీరు ఉపనిషత్తులు చదవండి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, ఏ గ్రంథం మీరు చదివినప్పటికీ మనకి సలహా కింద కాకుండా, ఇది చెయ్యి ఆదేశం ప్రకారం, ఆదేశానుసారం ఇది చెయ్యి, కమాండ్, నువ్వు ఆత్మని తెలుసుకుని తీరాలి అని వేదాలు చెప్పినాయి, ఉపనిషత్తులు చెప్పినాయి, అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. ఎందుచేత ఆత్మను తెలుసుకోవాలి? ఆత్మని, మోక్షం ఎక్కడుంది? ఆత్మలోడే మోక్షం. ఆత్మని తెలుసుకోకుండా నేను ఎవరైనా మోక్షాన్ని పొందాడంటే అది నూటికి నూరు పాళ్ళు అసత్యం, అది నూటికి నూరు పాళ్ళు అవాస్తవం. నువ్వు ఆత్మని ఎందుకు తెలుసుకోవాలి? మోక్షం ఎక్కడుంది? ఆత్మలోనే, ఆత్మలోనే. నీకు ఏ దృశ్యం కనిపించినప్పటికీ ఏ దృశ్యం కూడా నిజం కాదు. ఆల్ సైడ్స్ ఆర్ అన్రియల్, అన్ని దృశ్యాలు అబద్ధాలు. మన స్వప్నంలో కనిపించే దృశ్యాలు ఎటువంటివో, ఈ జాగ్రత్త అవస్థలో కనిపించే దృశ్యాలన్నీ కూడా అటువంటివి. నీ మనస్సు ఎక్కడుంది? గాఢ నిద్రలో ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. అది జాగ్రత్త అవస్థలో అది ఎందుకు ఉండటం లేదు? జాగ్రత్త అవస్థలో కూడా అది ఉంటుంది. నీకున్న వాసన, నీకున్న కోరిక, నీకున్న తలంపులు ఆ మనస్సును బయటికి లాక్కొచ్చేస్తున్నాయి. ఆ తలంపు ఎప్పుడైతే పోయిందో, ఆ కోరిక ఎప్పుడైతే పోయిందో, మళ్ళీ సడన్ గా వెళ్ళి ఆ హృదయ గుహలు ఈ మనస్సు పడిపోతుంది, ఆత్మాకారం చెందుతుంది. ఇది ఎప్పుడైతే వాసన క్షయమైందో, తలంపులు ఎప్పుడైతే పలచబడిపోయినాయో, కోరికలు ఎప్పుడైతే నీకు రాలిపోయినాయో, అవి మనస్సు సడన్ గా వెళ్ళి హృదయ గుహలో పడిపోతుంది అయ్యా, దాని స్వరూపంలోకి వెళ్ళి కలిసిపోతుంది. నీ మనస్సు యొక్క స్వరూపం తలంపు కాదు, నీ మనస్సు యొక్క స్వరూపం కోరిక కాదు, నీ మనస్సు యొక్క స్వరూపం ప్రపంచం కాదు, నీ మనస్సు యొక్క స్వరూపం ఎక్కడ బయట లేదు, నీ మనస్సు యొక్క స్వరూపం ఆత్మే. అది ఆత్మలోంచే వచ్చింది, మనస్సులోంచి ఆత్మ రాలేదు, ఆత్మలోంచి మనస్సు వచ్చింది. అది ఎప్పుడైతే నీకు వాసనాక్షయమైందో, అతి వేగంగా వెళ్ళి మనస్సు ఆత్మాకారం చెందుతుంది. ఇంకా అందులోంచి ఇది వచ్చింది కాబట్టి భగవాన్ చెప్పారు, జనరల్ స్టేట్మెంట్ చెప్పారు. ఈ నిరంతరం మీరు జ్ఞాపకించుకోండి. ఇంకా ఇది జ్ఞాపకం ఉంచుకుంటే మీరు ప్రమాదంలో పారు. ఈ ముక్క మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ప్రమాదంలో పడరంతకు చెబుతున్నాను. భగవాన్ చెప్పారు, అహంకారంతో కనుక ఎవరి మనిషికి ఉపకారం చేసినా ఆ ఉపకారం వీడికి కానీ పొందిన వాడికి కానీ ఇద్దరికి కూడా ఉపయోగం ఉండదని చెప్పారు. ఏం మాటలండి, ఇమ్మోర్టల్ వర్డ్స్. మన దేహం మోర్టల్, మన దేహం నశిస్తుంది, కానీ ఈ మాటకు నశింపలేదు. ఎంచేత ఈ మాటలో ఏముంది? సత్యం. సత్యము లేని మాట కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈ మాటలో ఏముంది? సత్యం ఉంది. మీరు దీన్ని ఈ మాట మీద మీకు ఇష్టం లేకపోతే, రోతగా ఉంటే, ఈ మాటలు వినటం వల్ల మీకు రోతగా ఉంటే, ఒక తాడి లోతు అంత గొయ్యి తీసి ఈ మాటని ఆ గొయ్యిలో కప్పెట్టేసినప్పటికీ ఆ గోతిని విడదీసుకుని బయటికి వచ్చి ఈ మాట మీద ఉండా నిలబడతాం. ఈ మాటలు ఎవడు చెప్పగలడు? ద్వేషరహితుడే చెప్పగలడు. తోటి మానవులను చూసి ద్వేషించే మనిషి ఇటువంటి మాటలు చెప్పలేదు. ఎవడైతే ద్వేషరహితుడు వాడి మటుకి ఈ మాటలు చెప్పగలడు, ఈ మాటలకి స్పందిస్తాడు. భగవాన్ చెప్పిన మాటలు కానీ మన శాస్త్రం చెప్పినటువంటి ఈ మాటలు, ఈ సందేశాన్ని ఎవరికైతే ద్వేషం లేదు వినేవాళ్ళు కూడా, ఎవరికైతే ద్వేషం లేదు వాడి హృదయంలో ఉన్న స్పందన కలపచ్చు. ద్వేషపూరితం అయితే హృదయంలో ద్వేషపూరితం ఉంటే ఆ హృదయంలో స్పందన కలగనే కలగ. నువ్వు అహంకారంతో ఎదుట వాడికి ఉపకారం చేయొచ్చు, ఎదుట వాడికి నువ్వు మంచి చేయొచ్చు అహంకారంతో. దానివల్ల నువ్వు కానీ, నీ వల్ల ఉపకారం పొందిన వాడు కానీ, నీకు అహంకారంతో ఎదుట వాడికి ఉపకారం చేస్తే నీ అహంకారం పెరుగుతుంది. నీ వల్ల ఉపకారం పొందిన వాడికి, వాడికి జ్ఞానం రాల్సరి కదా, దేనత్వం వస్తుంది. బాహ్య ప్రక్రియల వల్ల, బాహ్య చేష్టల వల్ల మనస్సు అడగదని, అది హృదయములో దేవుడిలో ఆత్మలో కరగవలసిందే కానీ ఇంకొక దారి లేదని మిమ్మల్ని చూశాక నాకు తెలిసింది. మీరు చెప్పలేదు నాకు, మిమ్మల్ని చూశాక నాకు తెలిసిందని రాశాడు. నాకు గబురు పాట వచ్చింది. నేను ఏం మాటలు చెప్పలేదు అతనికి. ఉరిక వచ్చేవాడు, కూర్చునేవాడు, మౌనంగా కూర్చునేవాడు. బాహ్య ప్రక్రియల వల్ల, ఈ శాస్త్రాంగ నమస్కారాల వల్ల, ఇవన్నీ ఇంగ్లీష్లో రాశాడు అతను. ఈ పాద నమస్కారాల వల్ల, బాహ్య వేషాలు, బాహ్య చేష్టలు, బాహ్య ఉపాయాల వల్ల, ఏదో ఉపాయం ఆలోచించామంటారు చూడండి, ఈ బాహ్య ఉపాయాల వల్ల దేనివల్ల మనస్సు కరగదని, బాహ్యమైన చేష్టల వల్ల మనస్సు కరగదని, అవి దేవునిలో ఆత్మలో హృదయంలో ఇది కరిగితేనే, మనస్సు కరిగితేనే మోక్ష రాజ్యాన్ని అందుకోగలవని, అంతకంటే ఇంకొక గత్యంతరం లేదని మీరు చెప్పలేదు. మిమ్మల్ని చూశాక నాకు తెలిసి మీ జన్మలు మారితే అహంకారం పోదు, పరిసరాలు మారితే అహంకారం పోదు. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిసరాలు మారితే అహంకారం పెరుగుతుందని చెప్పాడు భగవాను. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పరిసరాలు మారటం వల్ల అహంకారం కూడా పెరగవచ్చు. అంటే నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావా, ఎర్ర బట్టలు వేసుకున్నావా, ఏ పరిసరాల్లో నువ్వు జీవిస్తున్నావు, ఏ జన్మలో ఉన్నావున్నది ప్రధానం కాదు. నువ్వు పోగొట్టుకోవలసింది పనికి రాని వస్తువు, నీలోనే ఉంది అది అహంకారం, అది నువ్వు పోగొట్టుకోవలసింది. నువ్వు ఏ మతంలో ఉన్నావు, ఏ దేశంలో ఉన్నావు, ఏ కులములో ఉన్నావు, ఏ పరిసరాల్లో ఉన్నావు, ఏ పద్ధతిలో ఉన్నావు, నువ్వు స్త్రీవా, నువ్వు పురుషుడువా, ఏ మతస్థుడువు, ఇది కానే కాదు. నువ్వు అహంకారం తొలగించుకో, నువ్వు ఆత్మసింహాసనం మీద కూర్చుంటావు అని రమణ స్వామి చెబుతున్నాడు. అదే ముఖ్యమైన సందేశం. నీవు నీ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం నువ్వు నీ మతం కాని, నీ కులం కాని, నీ దేశం కాని అడ్డు రావు. ఇవన్నీ బాహ్యమైన కల్పితాలు. ఇవన్నీ కల్పించుకునే ఈ దేశ సరిహద్దులు, ఈ మతాలు, ఈ కులాలు, ఇవన్నీ మనస్సు యొక్క కల్పితములే. మనస్సు కల్పితం కానిది ఒకటే ఒకటి ఉంది, అది ఆత్మ. ఆత్మలాభం ఎలా పొందాలి, ఆత్మని ఎలా తెలుసుకోవాలి, ఆత్మని అంటున్నారు కదా, దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి, అది ఎలాగ, అక్కడే శాంతి ఉంది కదా, దాన్ని ఎలా నేను పొందాలి, దాన్ని ఎలా నేను అందుకోవాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి, నాకు అది ఉపాయం చెప్పండి అని వైశ్యులు అడుగుతున్నారు. ఎవరిని? భగవాన్ అడుగుతున్నారు. ఆత్మ ఎప్పుడు ప్రత్యక్షమే, అది అట్లుండని క్షణం లేదు. ఆత్మ లాభం పొందటం ఎలాగని మీరు అడుగుతున్నారు. లాభం అంటే భగవాను అణువు అణువికి చీల్చి చెండాడిస్తాడు ఆత్మని. మీరు ప్రశ్న వచ్చిందంటే మీ ప్రశ్న ఆయనకి వేరుపాటుగా బాణాలు అక్కర్లేదు, మీ నోటంతో వచ్చిన మాటనే బాణంగా తీసుకుని మీ మీద ప్రయోగిస్తాడు. భగవద్గీత గొడవ ఆయనకు అక్కర్లేదు, గోపనిషత్తులు గొడవ, వేదాల గొడవ అక్కర్లేదు. సృష్టి దేన్ని తెలుసుకోవడానికి పరిగెడతాందో, ఈ సేవత్ మానవ జాతి దేన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది, అది ఆయనే ఉన్నాడు, అది ఆయన అనుభవంలో ఉంది, ఆ వస్తువు ఆయనే ఉన్నాడు. అంటే ఆయన రుజువులతో కానీ శాస్త్రాలతో కానీ ఆయనకు పని లేనిది. అంటే ప్రశ్న వచ్చింది, ఈ వైశ్యుల దగ్గర నుంచి ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నని తిరిగి ఆయన మీద తిప్పి కొడుతున్నాడు. అంతేగాని ఉపనిషత్తులు ఎలా ఉంది, భగవద్గీత ఎలా ఉంది, బైబిల్లో ఎలా ఉంది, దండకాల చదవలసిన పని ఆయనకి లేదు. ఈ దండకాలతో ఆయనకి పని లేదు. ఆత్మలాభం పొందటం అలాగంటున్నాడు. లాభం అంటే ఇప్పుడు లేదని ఎదటేదో సంపాదించేది లాభం అంట. మీరు ఎప్పుడో పొందుదామంటున్నారు, అది ఇప్పుడు లేదా? ఆత్మ లేకుండా మీరు ఉన్నారా? ఆత్మ లేకుండా క్షణం లేదు. గాఢ నిద్రలో, స్వప్నంలో, జాగ్రత్త అవస్థలో మిమ్మల్ని విడిచిపెట్టి అహంకారం మిమ్మల్ని, గాఢ నిద్రలో మీ అహంకారం మిమ్మల్ని విడిచిపెట్టి ఉంటుంది, కానీ ఆత్మని మిమ్మల్ని ఆత్మ మటికి మిమ్మల్ని విడిచిపెట్టి ఉండటం లేదు. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉంది, స్వప్న అవస్థలో ఆత్మ ఉంది, సుషుప్త అవస్థలో, గాఢ నిద్రలో ఆత్మ ఉంది. అహంకారం గాఢ నిద్రలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, కానీ అప్పుడు కూడా మిమ్మల్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళటం లేదు. అప్పుడు కూడా సదా ఆత్మ ఉండనే ఉంది. ఆత్మ లేని క్షణం లేదు. అయితే మనకు మృత్యు అంటే ఎందుకు భయం వేస్తుంది? ఆత్మ లేని క్షణము లేదు. నువ్వు అనుకునే దేశం, నువ్వు అనుకునే కాలం, నువ్వు అనుకునే పరిస్థితులు, నువ్వు అనుకునే విషమ గడియలు, నువ్వు అనుకునే కష్టాలు, నువ్వు అనుకునే నష్టాలు, నువ్వు అనుకునే రోతలు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆత్మలో లేవు, నీ దేహంలో లేవు. మరి ఎక్కడ ఉన్నాయి? నీ అహంకారంలో ఉన్నాయి, నీ మనసులో. బాహ్యంగా డబ్బు ఉన్న వాళ్ళని, అధికారంలో ఉన్న వాళ్ళని గౌరవించడం మనకు అలవాటు పడిపోయింది కాబట్టి మనం గౌరవిస్తాం. కానీ ఇందులో ఎంత హేతువుగా ఉంది? అతను నిజంగా నాస్తికుడు ఏమిటి? జవహర్లాల్ నెహ్రూ అతని అస్థికులు నదుల్లో కలపమంటే ఎందుకు, ఈ పొలాల్లో కలపమంటే ఎందుకు, భారతదేశం అంతా వెదజల్లమంటే ఎందుకు? అంటే ఇది విమర్శ కోసం చెప్పలేదు. అంటే వాళ్ళకి తెలియకుండా భారతీయ సంస్కృతి, ఈ భారతీయ ధర్మం వాళ్ళ రక్తంలో ఎలా కలిసిపోయి ఉందో. దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా ఈ భారతీయ సంస్కృతి, ఈ భారతీయ ధర్మం, ఈ సనాతన ధర్మం వాళ్ళ రక్తనాళాల్లో, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చెప్పే మాటలు కూడా, వాళ్ళు చెప్పే మాటలకు అతీతంగా వాళ్ళ యొక్క స్పర్శ, ఈ భారతీయ ధర్మం వాళ్ళ రక్తంలో ఎలా కలిసిపోయిందో చెప్పడం కోసం ఇది చెబుతున్నాను. జవహర్లాల్ నెహ్రూ ఉత్తముడే, కానీ దేవుని సంబంధం పెట్టుకునేవాడు కాదు. చివరికి వచ్చేవాడు అన్ని నదుల్లోని తన అస్థికల్ని కలపమని వీళ్ళు రాశాడు. ఏమి ధర్మం ఇది? ఈ మాట చెప్పడం కోసం నేను చెప్పటం లేదు. జవహర్లాల్ నెహ్రూ ఒక మాట చెప్పాడు. అతని స్నేహితుడు దిలీప్ కుమార్ రాయ్ అని ఒకతను ఉండేవాడు, దిలీప్ కుమార్ రాయ్. అతను కూడా ఐసీఎస్ వరకు చదువుకున్నాడు, గొప్ప సంగీత విద్వాంసుడు, ఆంగ్ల భాషలో అపూర్వమైన రచయిత. అతను దిలీప్ కుమార్ రాయ్ అని అంటారు. అతను ఏమని అంటారంటే, అతని పేరేమిటి? దిలీప్ కుమార్ రాయ్. అతను యమాంగ్ ది గేట్ అని ఇంగ్లీష్లో గొప్ప గ్రంథం రాశాడు, రష్యల్ గురించి, మహాత్మా గాంధీ గురించి, ఇంకా బెన్నార్డ్ షా గురించి. యమాంగ్ ది గ్రేట్ అంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రముఖుల గురించి యమాంగ్ ది గ్రేట్ అని దిలీప్ కుమార్ రాయ్ గ్రంథం రాశాడు. అతను కూడా భగవాన్ దగ్గరకు వస్తూ ఉండేవాడు. భగవాన్ దగ్గరకు వచ్చి సంగీతం, సంగీతం అంటే బాగా ఇష్టం. అతనికి ఆంగ్ల భాషలో ఎంత పరిచయం ఉందో సంగీతం పట్ల కూడా అంత పరిచయం ఉంది. భగవాన్ దగ్గర అద్భుతంగా పాటలు పాడుతూ ఉండేవాడు వచ్చి. అతనికి జవహర్లాల్ నెహ్రూ కూడా పరిచయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన కొత్తలో మామూలుగా ఇతను తెలియపరిచాడు, నువ్వు ప్రధానమంత్రి అయ్యావు, ఓసారి నిన్ను వచ్చి చూసి వెళ్తాను అని దిలీప్ కుమార్ రాయ్ రాశాడు. నువ్వు వచ్చి నన్ను చూస్తానంటే నాకు అంతకంటే సంతోషం ఉంది, ఫలానా టైంలో ఫలానా గంటలో నువ్వు రా, నా నేను రిసీవ్ చేసుకుంటాను, మా ఇంటికి రా. ఇంకా ఎవరితో ఆ టైంలో మటుకు నేను ఎవరిని పురమాయించుకొని మాట్లాడటానికి, నువ్వు నాకు చాలా కాలానికి స్నేహితుడు, సాహిత్యానికి ఎంతో సేవ చేసిన వాడు, గొప్ప భక్తుడు. జవహర్లాల్ నెహ్రూ తన భక్తుడే కాకపోవచ్చు, కానీ భక్తుల్ని గౌరవించే గుణం ఉండేది, తన ఆ విషయంలో మటుకు న్యూట్రల్గా ఉండేవాడు అంతే. కానీ ఈ దిలీప్ కుమార్ రాయ్ ఒక రోజున మామూలుగా ఫలానా అపాయింట్మెంట్ ఇచ్చాడు జవహర్లాల్ నెహ్రూ, ఫలానా టైంలో వచ్చి మీరు కలవండి సాయంత్రం 6 to 7, ఒక గంట మీతోటి గడుపుతాను, మీ సన్నిధానంలో గంట గడుపుతాను, నాకు అంతకంటే ఏం కావాలి? పైగా మీరే చెబుతున్నారు మా ఇంటికి వస్తానని, నాకు పరమ సంతోషం. ఆ మధ్యాహ్నం నెహ్రూ గారి సెక్రటరీ దగ్గర నుంచి అతనికి ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గరికి? దిలీప్ కుమార్ రాయ్ దగ్గర రింగ్ చేశాడు. ఇలా సాయంత్రం 6 మొదలు 7 వరకు జవహర్లాల్ నెహ్రూ గారు మీతో కలుస్తానని చెప్పారు కదా, ఒక గంట సేపు మీతో మాట్లాడటం కుదరదు, 15 నిమిషాలు మీతో మాట్లాడతారు. ఒక గంట సేపు మీతో మాట్లాడటం కుదరదు, 15 నిమిషాలు మీతో మాట్లాడతారు. 15 నిమిషాలు మటుకు ఎవరికి కావాలి? వారితో మాట్లాడవలసిన పని నాకు లేదు అన్నాడు దిలీప్ కుమార్ రాయ్. వారి ప్రధానమంత్రి నేను రావటం లేదు, చాలా కాలం ఇద్దరు స్నేహితులు, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, ఒకసారి పలకరించొద్దాం అనుకుంటున్నాను. అతను నాకేం లైసెన్స్ ఇవ్వక్కర్లేదే, అతను ఏది నాకు లైసెన్స్ ఇవ్వక్కర్లేదు, ఉద్యోగం ఇవ్వక్కర్లేదు, ఇంకా సరదాగా చూడటం, చూసి వద్దాం, స్నేహితులు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని చూసి వద్దాం అనుకుంటున్నాం. అతను నాకు గంట అని చెప్పాడు, అతనికి టైం లేకపోతే 15 నిమిషాలు మటుకు నాకెందుకు అసలు రాని అని చెప్పి మీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడు దిలీప్ కుమార్. వైరాగ్యం ఉన్నవాడికి ఏంటంటే సృష్టి గడ్డి పరగతో సమానం. ఆశ ఉన్నవాడికి సృష్టి మీద మోహం ఉంటుంది, కానీ వైరాగ్యం ఉన్న మనిషికి ఆ సృష్టి లేని వాడికి, అసలు సృష్టి లేని వాడికి ప్రధానమంత్రి ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏంటి? సృష్టి ఉన్నవాడికి అధికారం, డబ్బు, గౌరవాలు ఇవన్నీ ఎవరికి? సృష్టి ఉన్నవాడికి. రామకృష్ణ పరమహంస చెప్పాడు, వైరాగ్యం ఉన్నవాడికి. చంటి పిల్లవాడటండి, మీరు బంగారపు గొలుసు ఇస్తే బంగారపు గొలుసు పక్కనేసి లక్క పెడతలతో ఆడుకుంటాడు. వైరాగ్యం ఉన్నవాడు అంతే అటండి, సృష్టి యొక్క వైభవాలను అంతా వదిలేసి దేవుడితో ఆడుకుంటాడు. సరే సాయంత్రం 6 అయిపోయింది, దిలీప్ కుమార్ రావు రాలేదు. ఈ సెక్రటరీ ఏం చేశాడు? ఈ మాట నెహ్రూకి చెప్పలేదు. దిలీప్ కుమార్ రాయ్, వెరీ దిలీప్ కుమార్ రాయ్, వెరీ దిలీప్ కుమార్ రాయ్, ఇలా టైం చూసుకుంటున్నాడు. నెహ్రూ 6 అయిపోయింది, వేడు దిలీప్ కుమార్ రాయ్, ఏడే దిలీప్ కుమార్ రాయ్, ఏడు 6 ఇంటికి వస్తున్నాడు, వేడు రావటం లేదని దిలీప్ కుమార్ రాయ్ అన్నాడు. సెక్రటరీని పిలిచాడు, ఏడు దిలీప్ కుమార్ రాయ్ వస్తున్నాడు 6 ఇంటికి, నేను చెప్పానండి గంట సేపు మీరు మాట్లాడటానికి మీకు అవకాశం లేదు, ఒక పావు గంటే మాట్లాడతారని చెప్పాను, పావు గంట అయితే ఆయన పని ఆయన చూసుకోమని, నాకు నేనేది నా పని నేను చూసుకుంటానడా, ఎవరు చెప్పమన్నారు నీకు అలాగని? నేను నీతో చెప్పాను అలాగ పావు గంటని, ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళి దిలీప్ కుమార్ రావు ఎక్కడున్నా సరే పట్టుకు తీసుకురా నా బిల్లు. ఇంకా అంటే నా అధికారం నా స్నేహితుని చూడటానికి, నా అధికారం నా స్నేహితుని కూడా చూడను కదా, నా అధికారం నా స్నేహితులను కూడా చూడని కదా, చూడను కదా మీరు. నేను అతను గంట టైం ఇచ్చాను, అతను ఎక్కడున్నా సరే కారు పట్టుకెళ్ళి అతను తీసుకురండి, ఎక్కడున్నా సరే పట్టుకురండి దిలీప్ కుమార్ గారు. అంటే ఇంతకీ ఇవన్నీ ఏం చెబుతున్నానంటే ఈ అధికారము బయట గౌరవాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో. మనస్సు దాడితే ఏమీ లేదు. అధికారం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ధనం ఎక్కడుంది? మనస్సులో. గౌరవం ఎక్కడుంది? మనస్సులో. మీరు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, ప్రపంచంలో ఏ జ్ఞాని కూడా గౌరవాన్ని లెక్క చేయదు. ఏం చేత తనకంటే భిన్నంగా ఏమీ లేదు. నాకంటే భిన్నంగా మీరు ఉంటే మీ గౌరవం నాకు కావాలి. నాకంటే భిన్నంగా ఏది లేనప్పుడు ఎవరి నుంచి గౌరవం కోరారు? ప్రపంచంలో ఎవరు కూడా ఏ జ్ఞాని కూడా ప్రపంచం నుంచి గౌరవం ఆశించలేదు. గౌరవాన్ని కూడా ఆశిస్తే వాడు జ్ఞానే కాదు. గౌరవాన్ని కనుక సృష్టిలో ఎవడైనా సరే ఆశించాడు అనుకున్న వాడికి జ్ఞానం లేదు. ఇంత తనకంటే భిన్నంగా ఏమీ లేదు. గౌరవం ఆశించడానికి ఉన్నది ఒకటి, ఎవరు గౌరవిస్తారు, ఎవరిని గౌరవిస్తారు. అహంకారం చెడు పని చేసేవా, నువ్వు బంధింపబడతావు. నీ చేత ఉపకారం పొందినవాడు కూడా బంధింపబడతాడు. ఎందు చేత కొంతమందికి బాహ్యమైన వస్తువులు ఆశించకపోయినా గౌరవాన్ని ఆశిస్తారు, అంచేది నువ్వు బంధింపబడతావు. నీ చేత ఉపకారం పొందినవాడు కూడా బంధింపబడతాడు. ఇది అహంకారం యొక్క చేష్టమైన రమణస్వం. నీ హృదయంలో నీ మనస్సులో అనేక గొడవలు ఉండొచ్చు, నీ మనస్సులో అనేక స్పందనలు అనేక కంపనలు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో నీ హృదయ కేంద్రములో, నీ హృదయం అంటే మాంసం అనుకోకండి, ఈ గుండె కొట్టుకుంటాను కదా, ఈ మాంసంతో కూడిన హృదయం, హృదయం హృదయం అంటే మాంసం అనుకోకండి, ఈ గుండెకాయ అనుకోకండి, ఈ గుండెకాయ, ఈ మాంసం, ఈ ఏముకలు శ్మశానంలో కాలిపోయి బూడిదైపోతాయి. హృదయం హృదయం యొక్క భగవాన్ చెప్పి హృదయం హృదయం అంటే గుండె కాదు, కొట్టుకునే గుండె కాదు, కొట్టుకునే గుండె శ్మశానంలో కాలిపోతుంది. ఇది హృదయ కేంద్రం, భగవాన్ చెప్పింది ఆధ్యాత్మిక హృదయం. ఈ ఆధ్యాత్మిక హృదయానికి ఈ దేహానికి అణి మాత్రం కొంచెం కూడా స్వల్పంగా కూడా సంబంధం లేదు. ఆ హృదయ కుహరములో, ఆ హృదయ కేంద్రములో మాంసమయ గుండె కాదు, ఆధ్యాత్మిక హృదయంలో భగవాన్ చెబుతున్నాడు, మీరు భౌతికంగా మీరందరూ పుట్టారు, మరి ఆధ్యాత్మికంగా మీరందరూ ఎప్పుడు పుడతారు? మీరందరూ భౌతికంగా పుట్టారు, మనం అందరం తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేసాం, తల్లికడుపు నుంచి బయటకు వచ్చేసాం బాగానుంది, మీరందరూ భౌతికంగా పుట్టిన మాట నిజమే, కానీ మీకున్న ఆధ్యాత్మిక హృదయంలో, మీ హృదయ గుహలో, మీ హృదయ కేంద్రంలో ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు పుడతారు? అంటే హృదయ కేహ హృదయ గుహలో, ఆ హృదయ కుహరంలో, హృదయ సెంటర్లో ఉన్న బ్రహ్మమే నీవు. అక్కడ ఎప్పుడు పుడతావు? నీ అమ్మ కడుపు నుంచి నువ్వు పుట్టావు, మరి ఆ హృదయ గుహలో ఎప్పుడు పుడతావు? భౌతికంగా నువ్వు పుట్టావు, కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడు పుడతావు? మనం అందరం పుట్టాం, భౌతికంగా పుట్టాం, మరి ఆధ్యాత్మికంగా ఎప్పుడు పుడతారు? కేంద్రంలో ఎప్పుడు ప్రవేశిస్తారు? అసలు సెంటర్లో ఎప్పుడు ప్రవేశిస్తారు? హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం. అక్కడ నీ దేవతలు లేవు, అక్కడ నీ సృష్టి లేదు, నీ జాతి లేదు, నీ మతం లేదు, అన్ని వరుస కల్పించిన ఏమీ లేదు, కేవలం బ్రహ్మ మాత్రం. ఆ హృదయ కుహరంలో, ఆ హృదయ గుహలో కేవలం బ్రహ్మ మాత్రం, రెండో దానికి స్థానం లేదు. అక్కడ కేవలం అక్కడ బ్రహ్మమే ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? నేను 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 అని బ్రహ్మము ఒకటే ప్రకాశిస్తుంది. అక్కడ లింగ భేదం లేదు, దేహ భేదం లేదు, కుల భేదం లేదు, గోత్ర భేదం లేదు, దేశం భేదం లేదు, రంగు భేదం లేదు, ఏ దేశ కాలాలు అక్కడ ఏమీ లేవు, అక్కడ సృష్టి లేదు, ఏమీ లేదు. ఉన్నది ఒకటే బ్రహ్మము, అది స్వయంగా, అది బ్రహ్మము, మిగతా అది ఒకటే ప్రకాశిస్తుంది, కేవలం బ్రహ్మ మాత్రం. ఆ హృదయ గుహలో కేవలం బ్రహ్మ ప్రకాశిస్తాం, బ్రహ్మం ప్రకాశిస్తుంది. దానికి సూర్యుడి వెలుతురు, చంద్రుడి వెన్నెల దానికి అక్కర్లేదు. ఈ సూర్యుడి వెలుతురు దానికి అక్కర్లేదు, ఈ చంద్రుడి వెన్నెల దానికి అక్కర్లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది. నీ దేహం రాలిపోయినా అది ఉంటుంది, దేహం ఉన్నది ఉంది. నీ దేహం రాలిపోతే అది ఎక్కడికి పోదు. నీ దేహ స్పర్శతోటి దానికి సంబంధం లేదు, నీ మనసులో ఉన్న గందరగోళాలతో దానికి సంబంధం లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది, కేవలము తనంతట తానుగా ప్రకాశిస్తుంది. అటువంటి వస్తువుతోటి నువ్వు నీ మనస్సుని విచారణ ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ నువ్వు అందులో ములుగు. ఎందులో ములుగు? ఎక్కడ ములగటం? మీ దేహం సంసారంలో ఉండొచ్చు, మీ దేహం సమాజంలో ఉండొచ్చు, కానీ నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ ముంచు. ఎక్కడన్నా ముంచవలసింది? నీ హృదయ గుహలో, ఆ బ్రహ్మములో, ఆ ఆత్మలో, ఆ నిజమైన దేవుడిలో, కల్పిత దేవుడిలో కాదు, ఆ నిజమైన దేవుడిలో నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ ముంచు. ఎలా ముంచుతావు? విచారణ చెయ్యి, లేదా ధ్యానం చెయ్యి, లేదా భక్తి మార్గంలో ప్రవేశించు, లేదా ప్రాణాయామం చెయ్యి, నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించి నీ మనసును తీసుకుని అందులో ముంచు. ముంచేటప్పుడు ఆధ్యాత్మికతను పొందుతావు. భగవంతుడు భగవద్గీతలో ఈ ఆత్మలో మనస్సును తీసుకెళ్లి హృదయంలో ముంచటానికి, హృదయంలో కలపటానికి, హృదయంలో లయం చేయటానికి, హృదయంలో ఏకాగ్రం చేయటానికి వందలాది మార్గాలు, వేలాది మార్గాలు అడుగడుగున ముంచి ఎత్తేసాడు భగవద్గీతలో. అందుకే ఆ పుస్తకానికి అంత ఖ్యాతి వచ్చు. కేవలం చాలా మంది అనుకుంటారు ఏదో భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన నాలుగు మార్గాలు చెప్పాడు కృష్ణుడని. అలా కాదు, మీ మనస్సును తీసుకెళ్లి మీ హృదయంలో ముంచడానికి వందలాది ఉపాయాలు, వేలాది ఉపాయాలు గుమ్మరించాడు భగవద్గీతలో. అందుకే ప్రపంచంలో దానికి ఏ పుస్తకానికి లేని యశస్సు దానికి వచ్చింది. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఏదో రకంగా నేను అంతర్ముఖం చేయడానికి, అనేక కోణాల నుంచి నేను హృదయంలోకి తీసుకుపోవడానికి ఎన్నో ప్రయత్నాలు భగవంతుడు చేశాడు. ఎందుకేత? ఆయన ఆధ్యాత్మిక తండ్రి. భగవంతుడు మనకు భౌతికమైన తండ్రి కాకపోవచ్చు, ఆధ్యాత్మికమైన తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. భగవాన్ ఏం చెప్పారంటే, నీకు ధ్యానం కుదిరింది అనుకో, ప్రాణాయామం వచ్చేస్తుంది. నువ్వు విచారణ చేస్తున్నావు అనుకో, నీకు ప్రాణాయామం వచ్చేస్తుంది. ఈశ్వరుడేంది నీకు ప్రీతి కలిగింది అనుకో, నీకు ప్రాణాయామం వచ్చేస్తుంది. అనుకోకుండా ఆ ప్రయత్నంగా అతి వేగంగా నీకు ఒక నిష్ట భగవంతుడి మీద కుదిరితే ప్రాణాయామం నువ్వు నేర్చుకోకర్లేదు, ప్రాణాయామం వచ్చి నిన్ను వరిస్తుంది. ప్రాణాయామాన్ని నువ్వు నేర్చుకోకర్లేదు. నీకు భగవంతుని ఎందుకు ప్రేమ కలిగితే, విశ్వాసం కలిగితే, ఏది విశ్వాసం కలిగితే ఏది, ప్రాణాయామం వచ్చి నిన్ను భరిస్తుంది. నీ నాడులు శుద్ధి చేయబడతాయి, నీ మనస్సు శుద్ధి చేయబడతాయి. యజుర్వేదంలో కానీ ఒక మాట ఉంది, ఈ మాట భగవాన్ చెప్పిన మాట కాదు, యజుర్వేదంలో ఒక మాట ఉంది. ఏమని చెప్పారంటే యజుర్వేదంలో, నీకు శ్రద్ధ లేకుండా, ప్రీతి లేకుండా, ఆప్యాయత లేకుండా, రసజ్ఞత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక పండు పెట్టినా, పుష్పం పెట్టినా, ఆ పండు దండుగా, ఆ పుష్పం దండుగా. ఏం చెబుతున్నారండి వేదం? ఎంతగా ఏ భాష్యంగా ఎంతమందిని మోసం చేస్తారు? మీరు భగవంతుడి మోసం వల్ల మోసపోడు. నువ్వు భగవంతుడికి ఒక పుష్పం పెట్టవచ్చు, లేదా భగవంతుడికి అరటి పండు ఇవ్వచ్చు, అయితే నీ హృదయంలో రసజ్ఞత లేకుండా, నీ హృదయంలో ఒక ప్రేమ లేకుండా, ఒక ఆప్యాయత లేకుండా, ఒక విద్యత లేకుండా, ఒక ఎరుక లేకుండా, నీ హృదయంలో సంస్కారం లేకుండా, స్పందన లేకుండా, ఏమీ లేకుండా బాహ్యంగా ఏదో ఒక అరటి పండు, ఓ పుష్పం తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెడితే ఆ పుష్పం దండుగా, ఆ పండు దండుగా అని వేదం చెబుతుంది. ఎవడో ఋషి చెప్పిన మాట కాదు, లేదా ఎవడో సామాన్య మానవుడు చెప్పినే కాదు, లేదా ఒక మోడర్న్ ప్రొఫెక్ట్ ఒక మోడర్న్ సైంటో చెప్పిన మాట కాదు, ఇది వేద మాత చెప్పిన మాట. మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వస్తువులు అక్కడ దేవుని దగ్గర పెట్టిన దండిగే ఉరయంలో రసజ్ఞత లేన దండిగా వేదం చెబుతుంది. నేను చెప్పటం లేదు, రమణస్వామి ఇక్కడ చెప్పటం లేదు. రమణస్వామి నిన్న కాక మొన్నటి వాడు, ఇది వేదం చెప్పినటువంటి మాట. అది ద్వేషంతో కూడిన మనిషి, అసూయతో కూడిన మనిషి మనసును హృదయంలో ఉంచలేదు. మీకు రమణస్వామి మాటల్లో ఎక్కడైనా ఒక్క మాటలో ఎక్కడైనా ద్వేషం కనిపిస్తుందమ్మా మీరు చూడండి. ఒక్క మాటలో మీరు ఈ మాటలో ద్వేషం ఉందని పట్టి మీరు చూపించండి. అనేక మాటలు రమణస్వామి నోటి ద్వారా వచ్చినాయి, ఒక్క మాటలో ద్వేషం ఉండదు చూపించండి. ఒక్క మాటలో ఎక్కడైనా సరే మీకు ద్వేషం కనిపిస్తుంది. ఒక రమణస్వామే కాదు, ఏ జ్ఞాని ద్వారా కూడా ద్వేషపూరితమైన మాటలు రానే రాదు. షడ్ వర్గాలని మనకు పురాణాలు చెబుతున్నాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్స. ఈ మధ్యన మా స్నేహితుడు ఏం మాట చెప్పాడంటే, చివరిది ఏమిటి మాత్సర్యం అంటే అసూయ. ఈ మాత్సర్యం ఉన్న మనిషికి వచ్చిన దుఃఖం కామక్రోధ లోభ మోహాలు నోడికి రాదటం. ఎలక మనిషిని చూసి మాట్లాడితే అసూయ వచ్చేసి మనిషికి వచ్చే దుఃఖం ఇతర గుణాల వల్ల రాదట. అవి చెడ్డ గుణాలే, కానీ అసూయ వల్ల వచ్చేటువంటి దుఃఖం అమితమైనటువంటి దుఃఖం అటువంటి దానివల్ల. పోనీ దానివల్ల వీడికి ఏమైనా ఉపకారం ఉంటుందండి, ఉపకారం ఉండదు. విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది. అసూయ ఉన్నవాడు గంట గంటకి దుఃఖం వచ్చేస్తా ఉంటుంది. ఇంకేదంటే వాడికంటే డబ్బు ఉన్నవాడు, వాడికంటే విద్యావంతుడు, వాడుకుంటే అధికారం ఉన్నవాడు, వాడుకున్న గౌరవం ఉన్నాడు, ఎవడో కూడా కనిపిస్తూ ఉంటాడు, వాడికి దుఃఖం వచ్చేస్తుంది. అంటే ప్రపంచంలో అన్నిటికంటే ఏ చెడ్డ గుణం వల్ల మనిషికి దుఃఖం వస్తుందంటే కామ క్రోధ లోభ మోహ మద ఆఖరి మాత్సర్యం. మాత్సర్యం ఉన్నవాడు మిగతా అన్ని చెడ్డ గుణాలు ఉన్నవాడి కంటే ఈ యొక్క చెడ్డ గుణం వాడు ఎక్కువ దుఃఖపడతాడు. అంటే మిగతా చెడ్డ గుణాల వాడు దుఃఖం రాదని కాదు, ఈ అసూయ వల్ల ఎక్కువ దుఃఖం వాడిని తీసుకొస్తున్నాడు. అన్ని చూస్తాం కానీ చూచేవాడు ఎవడో పట్టించుకో, అనేక విషయాలు వింటాం కానీ వినేవాడు ఎవడో పట్టించుకో, అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆలోచించేవాడు ఎవడు పట్టుకోరు. ఎవడు ఈ ఆలోచించేవాడు ఎవడు, ఈ చూచేవాడు ఎవడు, ఈ వినేవాడు ఎవడు? ఈ రోజున హేతువాదులు కానీ మేధావులు కానీ, ఆలోచన మంచిదే. చాలా మంది మేధావుల ఉద్దేశం ఏంటంటే ఆలోచనకు అతీతమైన స్థితి లేదని. అయితే నువ్వు ఆలోచన నిజమైతే, ఆలోచన యథార్థమైతే, ఆలోచన నిజమైతే నువ్వు గాఢ నిద్రలు, నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళి. మేధావుల ఉద్దేశం, ప్రపంచంలో మేధావుల ఉద్దేశం కూడా ఆలోచన చాలా గొప్పది. ఆలోచనే కనుక నిజమైతే, ఆలోచనే కనుక గొప్ప, ఆలోచన మంచిదే కాదంటుంది, ఆలోచన కూడా అమృతంతో సమానమే. అయితే ఆలోచనే కనుక గొప్పదైతే, ఆలోచనే కనుక యార్థమైతే, అదే కనుక పెర్మనెంట్ అయితే, ఆలోచనే కనుక పెర్మనెంట్ అయితే నీ గాఢ నిద్రలో నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళి చెప్పండి. మీరు అనేక విషయాలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, మీరు చాలా తెలివి గల వాళ్ళు అని అనుకుందాం, మీకు చాలా తెలివితేటలు ఉండొచ్చు, మీ గాఢ నిద్రలో మీ తెలివి ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరే కనుక తెలివైతే, మీకు తెలివితేటలు ఉన్నాయనుకుందాం, లేదంటే ఎవరు ఊరుకుంటారండి? లేదు, తెలివితేటలు లేని వాళ్ళు కూడా ఉన్నాయని అనాలి. లేదంటే ఎవరు ఊరుకుంటారండి? ఆత్మలో ఆనందం ఉంది అని పుస్తకాల్లో చెబుతున్నారు, మనకు తెలియదు. ఏం చేద్దా, ఆత్మ అనుభవం లేదు. ఆత్మలో ఎంత ఆనందం ఉందో బాహ్యంగా మీకు చెప్పాలంటే భగవాన్ కళ్ళు చూడండి, ఆ కళ్ళలో ఎంత ఆనందం ఉందో మీకు తెలుస్తుంది. భగవాన్ కళ్ళల్లో మీకు ఏం కనిపిస్తుంది? ఆనందం కనిపిస్తుంది? ఆనందం కనిపించడం లేదనుకోండి, మరి మీకేం కనిపిస్తుంది? భగవాన్ పటంలో మీరు, భగవాన్ పటాలు మీ అందరి దగ్గర ఉన్నాయి కదా, ఆ భగవాన్ పటంలో ఉన్న కళ్ళంతా చూడండి. ఆ కళలో మీకు కనిపించేది విషాదమా ఆనందమా, శాంతే అశాంతి, ద్వేషమా ప్రేమ? కొంతమంది కళ్ళు చూస్తుంటే వాళ్ళు ద్వేషం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఎంత దాచుకుందామని, ఆ ద్వేషాన్ని ఎంత దాచుకుందామని ఆ కళ్ళలోకి వచ్చి కూర్చుంది. అది జ్ఞాని కూడా తన ప్రేమను కానీ, తన ఆప్యాయతను కానీ, తన శాంతిని కానీ తన కళ్ళలో కనిపించకుండా మనకు ఉండలేదు. ఆత్మలో ఎంత శాంతి ఉందో, ఆత్మలో ఎంత సౌందర్యం ఉందో, ఆత్మలో ఎటువంటి రసజ్ఞత ఉందో, ఆత్మలో ఎంత కరుణ ఉందో మీరు భగవాన్ కళ్ళలో చూడండి. భగవాన్ పటాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళలో చూడండి. ఆత్మ యొక్క వైభవాన్ని మీకు ఆ కళ్ళు పట్టిస్తాయి, ఆత్మ యొక్క వైభవాన్ని ఆ కళ్ళు మీకు పట్టుకుని ఇస్తాయి, ఆత్మ శాంతిని ఆ కళ్ళు మీకు పట్టుకుని ఇస్తాయి. మమ్మల్ని అందుకే మమ్మల్ని ఏం చేయమంటారని కొంతమంది భగవాన్ నన్ను అడుగుతూ ఉంటారు. మీరు భగవాన్ కళ్ళలో చూడండి, సరిపోతున్నాను నేను చెబుతాను. ఏంటి నాన్నగారు ధ్యానం చేసుకోమంటం లేదు, విచారణ చేసుకోమంటం లేదు, ఇటువంటి మాటలు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు, కానీ అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీరు చేసే ధ్యానం కంటే, మీరు చేసే జపం కంటే భగవాన్ కళ్ళలో చూడటం చాలా వైభవంగా, మీరు ఎంతో తొందరగా మీరు పక్వానికి వస్తారని నాకు అనిపిస్తుంది. నాకు ఏది ఇష్టం మీకు అది చెబుతున్నా, మీ దగ్గర నుంచి నేను ఆశించటం లేదు. ఆశిస్తే మనసులో ఒక మాట పెట్టుకుని, మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని మాట ఇంకోటి చెబుతాను. నేనే కదా ప్రపంచం నుంచి ఎవడైనా ఏదైనా ఆశిస్తే వాడు నిజం చెప్పడు. మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఇంకోటి చెబుతాడు. మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాను అనుకోండి, తప్పనిసరిగా నా మనసులో ఒకటి ఉంటుంది, నోటితో చెప్పేది వేరే. ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ రచయిత చెప్పాడు, అజ్ఞాని హృదయం నాలుక మీద ఉంటుంది, జ్ఞాని యొక్క నాలుక హృదయం. ఇమోటర్ పడిచండి, వాళ్ళు ఎంత కాలిపోయి ఈ మాటలు చూస్తారు. వినేటప్పుడు మీకు ఆనందంగా ఉండొచ్చు, వినేటప్పుడు మీకు ఏదో కొంచెం సంతోషంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత జీవితంలో ఎంత కాలిపోయారు, ఎంత అనుభవాన్ని సేకరించుకుని వాళ్ళ మనస్సుని పిండి ఈ మాట చెప్పారని మీకు ఏం తెలుసు? కష్టపడ్డ వాడికి తెలుసు. ఏమని చెప్పాడు? అజ్ఞాని యొక్క హృదయం నాలుక మీద ఉంటుంది, అజ్ఞాని యొక్క హృదయం నాలుక మీద ఉంటుంది, జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. నువ్వు తరించాలంటే, నువ్వు మోక్షాన్ని పొందాలంటే, నువ్వు జ్ఞానాన్ని పొందాలంటే ఆత్మని తెలుసుకుంటే తెలుసుకొని చెప్పడం లేదు, అక్కడ సలహా చెప్పడం లేదు, ఆదేశపూర్వకంగా విధిపూర్వకంగా ఈ మచ్చ నోదట్ట, ఈ మచ్చ నోదశ, ఈ మచ్చ నోదశ, ఈ శుద్ధి నోదశ. నువ్వు ఆత్మని తెలుసుకునే తీరాలి, ఇంకో మార్గం అదే. ఎప్పుడు నువ్వు తరించాలంటే, ఎందులోంచి దుఃఖంలోంచి నువ్వు తరించాలంటే, పునర్జన్మరించి విడుదల పొందాలంటే ఆత్మని తెలుసుకుని తీరాలి. ఆత్మలో స్వర్గరాజ్యం ఉంది, ఆత్మలో మోక్షం ఉంది, ఆత్మలో శాంతి ఉంది, ఆత్మలో నిర్వాణం ఉంది, ఆత్మలో అంతా ఉంది. అందులో లేనిది ఏ లాభాన్ని పొందిన తర్వాత నువ్వు అన్ని లాభాలు పొందుతావు? దేన్ని గ్రహించాక అన్ని గ్రహించగలుగుతావు? అటు ఆత్మ నువ్వు గ్రహించవా, అటు ఆత్మ నువ్వు సంపాదించవా? కృష్ణుడు అడుగుతున్నాడు గీతలో. ఈ డార్లింగ్ చెయ్యి, ఏ లాభాన్ని పొందిన తర్వాత అన్ని లాభాలు, ఏ లాభాన్ని పొందిన తర్వాత దానికి మించిన లాభం లేదని నీకు తెలుస్తుంది. దేన్ని గ్రహించాక అన్ని గ్రహించానని ఒక సంతృప్తి నీకు కలుగుతుంది. ఆత్మని గ్రహించినప్పుడు అంతా నేను గ్రహించాను, ఐ ఆమ్ ఆల్ పెర్మిటింగ్, నేను అంతటా ఉన్నాను. దేని తెలుసుకున్నాక నువ్వు దేశానికి, కాలానికి, పరిస్థితులకి దాచి వెళ్ళిపోతావు. అటువంటి ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకుని తీరాలి. యూ మస్ట్, నీకు ఇంకో మార్గం లేదు, ఇంకెక అందులోనే మోక్షం. నువ్వు సదాది జ్ఞాపకం పెట్టుకో, దాన్ని సదా స్మరించు, అది నేను లాక్కుపోతుంది. నువ్వు సదా ఆత్మని దృష్టిలో పెట్టుకో, ఆత్మనే స్మరించు, ఆత్మ గురించి విను, ఆత్మ గురించి మరణం చెయ్యి. ఆత్మాకారం నువ్వు పొందుతావు తప్పనిసరిగా, దాని గురించి శ్రవణం మరణం చేస్తావు అంటున్నారు. ప్రయత్నం చెయ్యండి, ప్రయత్నం లేకపోతే మీకు ఆత్మ తెలియదు. ప్రయత్నం చెయ్యండి, ప్రయత్నం లేకపోతే మీకు ఆత్మ తెలియదు. ప్రయత్నం ఎవరు చేస్తారు? పట్టుదల ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తారు, పట్టుదల లేని వాళ్ళు ప్రయత్నం చేయరు. నేను భగవంతుడు అంటున్నాను, నువ్వు ప్రయత్నం చేయమంటున్నావు. ప్రయత్నం చేయడానికి పట్టుదల ఉండాలంటున్నావు. నేను ప్రయత్నం చేయలేను, నాకు పట్టుదల కూడా తక్కువే అంచేత నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఓడిపోయాను అంచేత నువ్వు నన్ను తీసేసుకో, గ్రేస్ మార్క్లేసి తీసేసుకోమని చెబుతున్నా. దేహం చూస్తే రోజు ఏదో రోగం వస్తుంది దేహానికి, ఒక రోజున రొంప, ఒక రోజున జ్వరం, లేదు ఇంకో రోజున ఇంకో రోగం, ఇంకో రోగం, ఇంకో రోగం. మనసు ఒక రెండు నిమిషాలు కూడా మనకు కుదిరిగా ఉండదు, ఎటో పోతూ ఉంటుంది. ఈ హాల్లో కూర్చున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది, అత్తగారిని చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, అమ్మను చూసినప్పుడు ఒకలాగా. ఈ మనసుతో నేను దేవుణ్ణి తెలుసుకున్నా, ఈ దేహంతో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. ఎంతవరకు ఇటువంటి దేహాన్ని పెట్టుకుని, ఇటువంటి మనసుని పెట్టుకుని నేను సాధన చేయగలను? మంచిది భగవాన్ అంటున్నాను, నా గ్రేస్ మార్క్ లేసిందని ఒడ్డీ గంటే ఉద్యోగంలో చేరాలని చేరిన తర్వాత ఆమె తెలుగు తక్కువడికి తెలుగు నాడుకు ఒకటే చేతం కదా. మీకు అంటే మన తెలివితేటలు సరిపో, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి, ఈశ్వరుని ప్రేమ ఉండాలి. మన ఈశ్వరుని ప్రేమ, ఈశ్వరుని మనకు ప్రేమ కలుగుతుందంటే, ఈశ్వరుని తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుందంటే ఆయన దయది. ఆయన దయ లేకుండా ఆయన మీద మనకు ప్రేమ కలగదు, ఆయన దయ లేకుండా ఆయన తెలుసుకోవాలనే కోరిక కూడా మనకు కలగదు. ఈ అరుణాచలం వచ్చిన వారెవరు ఒట్టి చెత్తతో బయటికి వెళ్ళారు? ఈ అరుణాచలం వచ్చిన వారెవరు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళరు? నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. భగవాన్ అన్నారు అరుణాచలం అనేటప్పటికి మనకు ఊరి జ్ఞాపకం వస్తుంది, అరుణాచలం అనేటప్పటికి ఏదో ఒక టౌన్ జ్ఞాపకం వస్తుంది, ఒక క్షేత్రం జ్ఞాపకం వస్తుంది. కానీ భగవానికి అరుణాచలం అనగానే దేవుడి జ్ఞాపకం వచ్చాడు, ఏమి సుకృతం ఏమి పని. అరుణాచలం అనగానే మనకి ఏదో ఒక ఊరి జ్ఞాపకం వస్తుంది, భగవానికి అరుణాచలం అనగానే ఊరి జ్ఞాపకం రాలేదు, దేవుడి జ్ఞాపకం వచ్చాడు, పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చాడు, సర్వేశ్వరుడు జ్ఞాపకం వచ్చాడు భగవాన్. అది జన్మాంతర అనుభవం. ఈశ్వరుడు శరీరధారే ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేడు, ఒక అరుణాచలం మీద శరీరధారే ఉన్నాడు అన్నాడు రమణస్వామి. ఈశ్వరుడు శరీరధారే ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేడటండి, ఒక అరుణాచలంలో మటుకి శరీరధారే ఉన్నాడటండి, ఉత్తర దిక్కు. అందుకే మూడు రూపాల్లో ఉన్నాడు ఈశ్వరుడు అరుణాచలంలో, ఒకటి గిరి రూపం, రెండు లింగ రూపం, మూడు సిద్ధరూపం. అరుణాచలంలో ఈశ్వరుడు మూడు రూపాల్లో ఉన్నాడు, ఒకటి గిరి రూపం, రెండు లింగరూపం, మూడు సిద్ధరూపం. అంటే మనలాగా రక్త మాంసాలతో ఉన్నాడు, సిద్ధుడుగా ఉన్నాడు ఈశ్వరుడు. అది ఆ క్షేత్రం యొక్క వైభవం. మనకున్న అలవాట్ల వల్ల, మనకున్న ఆలోచనల వల్ల దేవుడు లేడనుకుంటున్నాం. ఆత్మ లేదు, ఆత్మ ఉంది, దేవుడు ఉన్నాడు. మనకున్న అలవాట్ల వల్ల, మనకున్న ఆలోచన వల్ల లేడనుకుంటున్నాం. ఉన్న ఆత్మను లేనట్టుగా ఎందుకు కనిపిస్తుంది? నాకున్న అలవాట్లే కారణం, నాకున్న ఆలోచనలే, నాకున్న ఊహలే కారణం, నేను కట్టే గాలి మేడలే కారణం. చాలా మంది మేధావులు అనుకోవచ్చు ఆలోచనే చివర స్థితి అని. ఆలోచనే చివర స్థితి అయితే, ఆలోచన నిజమైన స్థితి అయితే, ఆలోచనకు అతీతంగా ఇంకో స్థితి లేకపోతే నీ గాఢ నిద్రలు, నీ ఆలోచన ఎక్కడికి వెళుతుంది? నీ తెలివితేటలు, నీ గాఢ నిద్రలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ చైతన్యం, శరీరం జడం, శరీరం జడం, ఆత్మ చైతన్యం. కానీ చైతన్యాన్ని జడానికి కలిపే గ్రంథి ఏదండి? ముడి అహంకారం. దాని చిత్తు జడ గ్రంథి అంటే, గ్రంథి అంటే ముడి. దాన్ని దీన్ని ముడిపెట్టింది ఏమిటి? దాన్ని దీన్ని, ఈ చిత్తుని, చైతన్యాన్ని, జడాన్ని ముడిపెట్టే గ్రంథినే చిత్తు జడ గ్రంథి అంటారు. ఏమంటారు? చిత్తు జడ గ్రంథి. ఏదా గ్రంథి? ఈ నేను అనే మొదటి తలంపే చిత్తు జడ గ్రంథి. అయితే జ్ఞానికి తలంపు రాదా? కృష్ణుడికి తలంపు రాలేదా? రాముడికి తలంపు రాలేదా? యేసుకి తలంపు రాలేదా? భగవానికి తలంపు రాలేదా? రామకృష్ణుడికి తలంపు రాలేదా? అల్లాకి తలంపు రాలేదా? మహమ్మద్కి తలంపు రాలేదా? జ్ఞానికి తలంపు రాలా? తలంపు లేకుండా వ్యవహరించారా? తలంపు లేకుండా నడిచారా? తలంపు లేకుండా భోజనం చేశారా? తలంపు లేకుండా కూర్చున్నారా? తలంపు లేకుండా మెలిగారా? తలంపు లేకుండా బోధించారా? అంటే ఎప్పుడైతే ఆత్మ అనుభవం కలిగిందో, దుఃఖహేతువైన వాసన, బంధహేతువైన వాసన రాలిపోతుంది, దేహము నిలబట్టడానికి సరిపడే తలంపే వస్తూ ఉంటుంది, ఆగిపోతుంది. ఈ సటిల్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సటిల్ పాయింట్, కృష్ణుడికి తలంపు వచ్చింది, నాకు తలంపు వస్తుంది. రావణ మహర్షికి తలంపు వచ్చింది, మనకి తలంపు వస్తుంది. వివేకానందకి తలంపు వచ్చింది, మనకి తలంపు వస్తుంది. మన తలంపులు దుఃఖహేతు అవుతున్నాయి, భవిష్యత్తు జన్మలు రావడానికి బంధహేతులు అవుతున్నాయి. జ్ఞానికి తలంపు వస్తుంది, కానీ అది దుఃఖహేతువు కాదు, బంధహేతువు కాదు. అజ్ఞానికి తలంపు వస్తుంది, దుఃఖహేతువు, బంధహేతువు. అంచేత నా తలంపు వల్ల నాకు దుఃఖం వస్తుంది, జ్ఞాని తలంపు వల్ల జ్ఞానికి తలంపు రాదు. అయితే జ్ఞానికి వచ్చే తలంపు ఏమో దేహయాత్ర నడవటానికి సరిపడే తలంపు వస్తుంది. జ్ఞాని తలంపు బంధించదు జ్ఞానిని. మనకి తలంపులు వస్తాయి, మనకు దుఃఖహేతువులు వస్తాయి. దుఃఖహేతువు అవుతుంది మన తలంపు, మన తలంపు మన బంధహేతువు అవుతుంది. భవిష్యత్తు జన్మలో వేలాది జన్మలకు సరిపడే తలంపులు, అలవాట్లుగా మారిపోయే తలంపుల్లో మనం కూరుకుపోతాం. మన తలంపు వేరు, జ్ఞాని తలంపు వేరు. జ్ఞాని తలంపు దేహయాత్రకి సరిపడే నడుస్తూ ఉంటుంది. దేహానికి అంటే భోజనం చేయటమో, మంచినీళ్ళు తాగటమో, మనతో మనకి ఏదో నాలుగు మాటలు చెప్పటమో, ఇక తలంపు దేహానికి సరిపడే ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి ఎంత దూర సంబంధమో అన్నారు చలంగా. బాహ్యంగా చూస్తే మనలాగే కనిపిస్తాడు జ్ఞాని కూడా, కానీ అంతస్తులోకి వెళ్ళి, అంతరంగంలోకి వెళ్ళి, ఆ లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు జ్ఞానికి అజ్ఞానికి ఎంత దూర సంబంధము. మహమ్మద్ పెళ్లి చేసుకున్నాడు, యేసుక్రీస్తు పెళ్లి చేసుకున్నాడు. అది యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు కాబట్టి యేసుక్రీస్తు ఎక్కువడు కదా, మహమ్మద్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మహమ్మద్ తక్కువడు కదా. జ్ఞానం వచ్చాక అక్కడ సమానమే, కానీ దేహ ప్రారంభాన్ని బట్టి అది నడుస్తుంది. మనం బాహ్యంగా చూస్తాం, మనది చర్మ దృష్టి, బాహ్య దృష్టి. గుజరాత్లో సెయింట్ అన్నాడు, ఎవరికైతే చర్మదృష్టి ఉండవు, ఆ చర్మదృష్టి ఉన్న వాళ్ళందరూ చండాలు. చండాలరు అంటే మీ హరిజన పేటలో ఉన్న వాళ్ళు చండాలరు కాదు, చర్మదృష్టి ఉన్న వాళ్ళందరూ చండాలు. ఎవరికైతే చర్మదృష్టి ఉందో వాళ్ళందరూ చండాలు. మీరు రాజులు అవ్వచ్చు, మీరు బ్రాహ్మలు అవ్వచ్చు, మీరు వైశ్యులు అవ్వచ్చు, మీరు ఏ జాతి వాళ్ళైనవచ్చు, మీకు బ్రహ్మజ్ఞానం ఉంటే మీరు బ్రాహ్మలే అన్నాడు గౌతమ బుద్ధుడు. మీరు బ్రాహ్మలైనా, మీరు రాజులైనా, మీరు ఏ కులానికి చెందిన ఇప్పటికీ, మీకు కనుక బ్రహ్మజ్ఞానం ఉంటే, బ్రాహ్మణ స్థితిని మీరు పొందితే మీరు బ్రాహ్మణులే. నేను నా దేహం కానప్పుడు మీరు మీ దేహం ఎలా అవుతారు? ఏమి బోధ అండి, ఏమి ఎక్సలెన్స్, ఏమి వైభవం చూడండి. ఇందులో నా అందాలను మీరు చూడండి. నా దేహం నేనే కానప్పుడు మీ దేహాలు మీరు ఎలా అవుతారు? అజ్ఞాని దేహాన్ని నేను, ఈ దేహం మీదని మీకు ఎవరో చెప్పక్కర్లేదు. అదే జ్ఞానికి నేను ఆత్మనని ఎవరో చెప్పకండి. ఈ దేహం మీదని మీరు భగవద్గీత చదివితేనే కానీ తెలియదండి, ఈ దేహం మీదే కదా. మీరు ఉపనిషత్తులు చదువుకోవాలి ఈ దేహం మీరేని తెలుసుకోవటం కోసం, అక్కర్లేదు. మీరు ఈ దేహాన్ని నేను ఎంత సహజంగా అనుకుంటున్నారో, జ్ఞాని నేను ఆత్మనని కూడా ఎంత సహజంగా అనుకుంటారు, అక్కడ ఎఫర్ట్ అక్కర్లేదు. మీ దేహ బుద్ధి ఎప్పుడైతే పోయిందో, ఉన్నది అదే వస్తువు, అదే నీకు ప్రత్యక్షం అవుతుంది. ఏం చేత ఉన్నది ఒకటి, ఒక వినయాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు అందరూ జ్ఞానులు అయిపోతారు. నేను హృదయంలో ఉందంటున్నారు, మరి నేను తలకాయలు లేదు. భగవాన్ అంటున్నారు ఈ తలలో కనుక నువ్వు ఉంటే, ఈ తలలో ఉన్న మాటే కనుక నిజమైతే రాత్రులు కూడా నీ తల లొంగదు, నీ తలకాయ బోలదు, నీకు నిద్రే పట్టదన్నారు. ఇదే నిజమైతే ఏ తలకాయలో నువ్వు ఉన్నమాట నిజమైతే, తలకాయలో కనుక నువ్వు ఉండింటే నీ తలకాయ బోలదు అసలు, అంటే నిద్రే రాదు. అది ఎప్పుడైతే ఆత్మానందం కలిగింది వాడు కళ్ళ నుంచి శాంతి కిరణాలు వస్తూ ఉంటాయి, తాగుతుంది. తన బాడీ నెర్వస్ సిస్టమ్ అంతా కూడా మంచి కూల్గా ఉంటుంది. ఏం చేయాలి అక్కడ ఎమోషన్ ఉండదు, డివోషన్. ఆత్మను చూడటానికి చూసేవాడు ఒకడు, చూడబడేది ఒకటి, రెండు ఉన్నాయా? మీరు రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా? దుంప తెంపేస్తాడండి, ఎక్కడ అడుగు అడిగి సమస్య. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినప్పుడు మీ మనసుని శాస్త్రాల్లో ఎట్టకనివ్వడు, అడిగడిక్కి ప్రతి మాటలోని మీ హృదయంలోకి ముంచేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో బాహ్యముఖానికి మిమ్మల్ని తిరగనివ్వడు, దేవుణ్ణి చూడాలి అది చూడాలి బాహ్యంగా మీ మనసును పరిగెత్తికి వెళ్ళినప్పుడు దృశ్య వైపు బయటకెత్తికి ఇంచిన ప్రతి దృశ్యం అసత్యం అని ఆయనకు తెలుసు. మిమ్మల్ని ఆత్మవిధి మీ మనసును ముంచేయటానికి ఎక్కడికో శాస్త్రాల్లోకి మిమ్మల్ని పరిగెత్తినప్పుడు ఇక్కడ చెబుతున్నాడు, నేను ఆత్మను చూస్తాను ఆత్మను చూస్తాను మీరు అంటున్నారు. ఆత్మను చూడాలంటే మీరు రెండుగా ఉండాలి, మీరు ఒకటి చూసేవారు అక్కడ ఉండాలి, చూడబడేది ఒకటి ఉండాలి. మీరు ఇప్పుడు రెండుగా ఉన్నారా ఒకటిగా ఉన్నారు? ఏదైతే ఉందో దాన్ని గ్రహించడమే ఆత్మగా ఉండటం, చూడటం అనే సమస్య లేదు. అది అవ్వటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు చూడటానికి ప్రయత్నం చెయ్యి. జన్మ జన్మల నుంచి యుగ యుగాల నుంచి బాహ్య దృష్టి మనకు అలవాటు పడిపోయింది, అంటే దేవుణ్ణి కూడా బాహ్యంగా మనం చూడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ చర్మ దృష్టి ఉందో, ఈ బాహ్య దృష్టి ఉందో, ఎన్ని వేలాది జన్మలు ఎత్తినప్పటికీ, లక్షలాది జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని యుగాల్లో మనం వెళ్ళినప్పటికీ జ్ఞానం ఆ మనిషికి కలగదు. లో దృష్టి రానప్పుడు, లో చూపు రానప్పుడు, నీ మనసు అంతర్ముఖం కానప్పుడు, నువ్వు బాహ్య దృష్టిగా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి చూడొచ్చు, బాహ్యంగా దేవుణ్ణి చూడొచ్చు. ఏ రామున్నో, ఏ కృష్ణునో, ఏ అల్లానో, ఏసునో నువ్వు బాహ్యంగా చూడవచ్చు, ఒక దృష్టిగా నువ్వు చూడవచ్చు. కానీ నీ బట్టి బంధం విడిచిపోదు, నిన్న అజ్ఞానం విడిచిపెట్టదు. నీకు బాహ్య దృష్టి ఉన్నంతకాలం నీకు బంధం విడిచిపెట్టదు. నువ్వు నేర్చుకోవాల్సిన లోపల దృష్టి, నువ్వు లోపల నువ్వు లో దృష్టి కావాలి, అంతర్దృష్టి కావాలి, నీ అంతఃకరణను పరిశుద్ధం చేసుకోవాలి. నువ్వు జన్మదం జన్మ నుంచి బయటకు చూస్తున్నావు, అంటే బాహ్య చూపు నీకు అలవాటు పడిపోయావు. ఈ చూపులు లోపలికి తిప్పు, లోపలికి తిప్పకుండా ఏ ఈ జన్మలోనే కాదు, మరి జన్మలోనే కాదు, మరొక జన్మలోనే కాదు, నీకు జ్ఞానం కలగదు. ఎంతసేపు దేవుడు ఏదో రూపంలో నాకు వచ్చి కనిపించాలి బయట, అంటే బాహ్య దృష్టి అలవాటు పడిపోయింది. కానీ చిన్నప్పటి నుంచి మన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదలు మన శ్మశానానికి వెళ్ళే వరకు మన దృష్టి బాహ్య దృష్టి. అంటే దేవుడు కూడా బాహ్యంగా వచ్చి మనకు కనిపిస్తే ఫైనల్ స్టేజ్ అని అక్కడతోటి మన పని పూర్తయిపోయింది అనుకుంటున్నాం. నీకు దేవుడు కనిపించవచ్చు, ఆయన వరాలు నీకు ఇవ్వచ్చు, ఆయన అనిపించవచ్చు, కానీ నిన్ను బంధం విడిచిపెట్టదు, నిన్ను అజ్ఞానం విడిచిపెట్టదు, నీకు పునర్జన్మ నేను వెంటాడుతుంది, పునర్జన్మ నేను విడిచిపెట్టదు. దేవుడు బాహ్యంగా నీకు కనిపించినంత మాత్రం చేత నిజమవచ్చు, అది బాహ్యంగా నీకు కనిపించినంత మాత్రం చేత నీకు దుఃఖం విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, పునర్జన్మ విడిచిపెట్టదు, నిన్ను బంధం వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు బాకి అంటే నీ లోపల చూడు, లొక్కి వితిన్ లోపల చూడు. నువ్వు జన్మ జన్మ ఈ జన్మలోనే కాదు, నువ్వు వేలాది జన్మల నుంచి బయటకు చూడటానికి అలవాటు పడిపోయావు. అంటే నీ మనసును లోపలికి తోడు. ఎవడైతే మనస్సును అంతర్ముఖ పరచలేడు వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. ఎవడైతే మీ మనస్సును అంతర్ముఖ పరచలేడు వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. ఏదో నెపం పెట్టి మీ మనస్సును బయటికి తోలేసేవాడు, అది ఓం పెట్టే, అది యజ్ఞమనో యాగమనో అదేనో ఏదో ఏదో రకంగా బయటికి మీ మనస్సును గడిగి గడికి మాట మాటకి బయటికి తోలికెళ్ళేవాడు వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. ఆత్మను తెలుసుకోవడం చాలా సులభం, ఈ పువ్వుని ఇలా పట్టుకోవడం కంటే తేలిక అని భగవాన్ ఇలా చెబుతుంటే ఒక గట్టిగారు అక్కడ కూర్చున్నారు. ఆయన ఏదో క్రిమినల్ లాయర్ అయి ఉంటాడు, బయట క్రిమినల్ లాయర్ అయి ఆయన అన్నారు, ఏమని భగవాన్ ఆత్మను తెలుసుకోవడం చాలా తేలిక, ఆత్మను తెలుసుకోవడం చాలా సులభం అని చెబుతున్నారు. తెలుసు ఆత్మని గ్రహించడం అనేది చాలా తేలికని మీరు చెబుతున్నారు, ఆ తేలిక అనేది తెలుసున్న వరకు, తెలియని వరకే. అది భగవాన్ సర్దుకున్నారు, సరిసరి తెలుసున్న వారికి. అలా స్వభావం మీరు చెబుతున్నారు, తెలుసున్న వారికే, తెలియని వారికే. అది అది సరి, అది భగవాన్ ఏమన్నారండి, అది సరి, అది సరి తెలుసున్న వారికి. అంటే దాని యొక్క అస్తిత్వం, దాని ఉనికి, ఆ సత్యనే ఎంతలే, ఆ సూక్ష్మ బుద్ధి మీకు ఉంటేనే తేలిక. ఆత్మని విచారణ ద్వారా, ఆత్మని సత్యని మీ సూక్ష్మ బుద్ధితోటి ధ్యానం చేయటం ద్వారా ఆత్మను తెలుసుకోవటం మానేసి ఇతర గందరగోళం పద్ధతులు మీరు అన్ని అవలంబిస్తే, ఇది భగవాన్ అనలేదని కూడా దొమ్మర విద్యలా కదా, దొమ్మర విద్యలు. ఆత్మ విద్య కాదటండి, దొమ్మర విద్యలటండి, దొమ్మర విద్య. ఇది భగవాన్ అనలేదు, కానీ భగవాన్ గుండెకాయ నేను పట్టుకుని దాని సారాన్ని మీకు తెలియదు. భగవాన్ చాలా మర్యాదస్తుడు, జంటిలినాని జంటిలినాని తెలుకో, కానీ నిష్ఠురాలు నేను భరించి చెప్పడం కోసం మీకు చెబుతున్నాను. దొమ్మర విద్య అండి భగవాన్ అనలేదు. అని పెద్ద మనిషి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడు. సర్వసాధారణంగా పెద్ద మనుషులు గౌరవస్తులుగా ఉంటారు. సర్వసాధారణంగా గౌరవంగా బతికేవాడు ఎవడైనా పెద్ద మనిషి గానే ఉంటారు. పెద్ద మనుషులు ఎక్కువ గౌరవంగా ఉంటారు. వాడు చాలా పెద్ద మనిషి రా అంటారు, అంటే వాడు చాలా గౌరవస్తాడు. సర్వసాధారణంగా పెద్ద మనుషుల్లో మంచి గుణాలు ఉంటాయి. అనవసరమైన మాటలు మాట్లాడు. ఎవరి వాడి హృదయానికి గాయం తగిలే మాట కూడా పెద్ద మనిషి మాట్లాడు. భగవాన్ ఈ మాట నోటితోడు చెప్పకపోయినప్పటికీ నాగరికత కోసం, సభ్యత కోసం, సంస్కారం కోసం, మీరు ఆత్మగా సూటిగా మీరు ఆత్మను తెలుసుకోకుండా, ఉన్న వస్తువును ఉన్నట్టుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, ఇతరిత్ర ఏదో గొడవలు గుంజేసుకుని ఆత్మ కోసం ప్రయత్నం చేయడమే దొమ్మర విద్యలే. మీలో ఎవరికైనా ఈ లోకానికి గొప్ప ఉపకారం చేయాలి, మీలో ఎవరికైనా అంటే, మీలో ఎవరికైనా సృష్టికంతరికీ కూడా గొప్ప ఉపకారం చేయాలని మీకుందనుకోండి, మీరు జ్ఞానం సంపాదించండి. మీ ద్వారా సృష్టి పులకిస్తుంది. ఏమంటే మీ ద్వారా లోకమంతా కూడా పులకిస్తుంది, భూమి అంతా పులకిస్తుంది. జ్ఞాని ద్వారా జరిగే ఉపకారం లోకానికి ఎంత ఉపకారం జరుగుతుందో లోకానికి తెలియదు. జ్ఞాని ద్వారా ఒక లోక జ్ఞాని ద్వారా లోకానికి ఎంత ఉపకారం జరుగుతుందో కూడా లోకానికి తెలియదు. అటువంటి మహత్తరమైనటువంటి ఆ హెల్ప్ సహాయం జ్ఞాని యొక్క హృదయంలోంచి ప్రవర్తిస్తూ సృష్టిని ముంచేస్తుంది. మీరు ఎవరికైనా సరే సృష్టికి ఉపకారం చేయాలని మీరు అనుకుంటే, మీ కరుణతో మీ ప్రేమతో ఈ సృష్టిని తడపాలని మీరు అనుకుంటే, మీరు ఆత్మను సంపాదించండి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించండి, ఆత్మానుభవాన్ని పొందండి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందండి. మీ ద్వారా ఎవరి ద్వారా జరిగినటువంటి మహోన్నతమైనటువంటి ఉపకారం అనండి, అది ఒక ప్రేమ అనండి, ఆప్యాయత అనండి, కళ్యాణ స్థితి. ఈ లోకానికంతా కూడా కళ్యాణం కలుగుతుంది. ఎప్పుడు మీకు జ్ఞానం కలిగితే మీ ద్వారా కళ్యాణ స్థితి కలుగుతుందండి లోకానికి. ఎప్పుడు మీకు జ్ఞానం కలిగితే, ఒక జ్ఞాని ద్వారా జరిగే ఉపకారం లోకానికి ఎవరి ద్వారా జరగదు, కొన్ని వందల రాజకీయ పార్టీల వల్ల జరగదండి. అందులో పదవీ రాజకీయాల వల్ల అసలే జరగదు సంతానకి. ఇంకా రాజకీయాల వల్ల కొంత మేలు జరుగుతుందేమో కానీ సమాజం, పదవీ రాజకీయాల వల్ల అసలు జరగదు సమాజానికి. అంటే మీరు జ్ఞానాన్ని సంపాదించండి. మీరు సృష్టికి మిమ్మల్ని చూసి సృష్టి పులకిస్తుంది, సృష్టి శాంతి పడుతుంది, ఆనందంతో ఊగిసలాడుతుంది. ఎప్పుడు మీకు జ్ఞానం కలిగితే.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల